నాన్న కోసం. రచన పాండ్రంకి సుబ్రమణి. మురళీధర్ ఒక ఫేస్బుక్ రచయిత. అతనికి తల్లంటే గౌరవమే కానీ అందరూ తల్లినే పొగిడి తండ్రిని పట్టించుకోవడం లేదు అనేది అతడి ఆవేదన. ఈ కథను ప్రముఖ రచయిత పాండ్రంకి సుబ్రమణి గారు రచించారు. మన తెలుగు కథలు .com ప్రచురింపబడ్డ ఈ కథను మీకు చదివి వినిపిస్తోంది మీ మనోజ్. ఇక కథ ప్రారంభిద్దాం. ఉదయం 10 కావస్తోంది. ఆ సమయంలో కంపెనీ క్యాంటీన్ బిజీగా ఉంటుంది. సిబ్బందికి తాత్కాలిక సమావేశ మందిరంగా మారుతుంది అది. చలోక్తులు, చణుకులు, విట్సు, అప్పుడప్పుడు అవధికి మించిన ఉత్సాహంతో సెక్సీ జోక్సు, లోతట్టు ప్రాంతాలకు పారే వర్షాకాలపు వరదల్లే పొర్లుతూ ఉంటాయి. తినడం తాగడం అంతా పూర్తయిన తర్వాత వామన్రావు ఇప్పటికి చాలు సుమా అన్నట్టు భుజాలు కుదుపుతో సంకేతమిస్తూ క్యాంటీన్ రణగొన చప్పుళ్లకు వీట్కోలు పలుకుతూ వక్కపొడి నములుతూ నడవమ్మట కనిపించిన వారందరికీ హాల్లో హాయిలు చెప్తూ సెక్షన్లోకి ప్రవేశించాడు. అక్కడ మురళీధర్ ఒక్కడే కనిపించాడు. పక్కన పెయిడ్ ఓచర్స్ పెట్టుకొని బిజినెస్ లెటర్స్కి కంప్యూటర్ సిస్టమ్ ద్వారా ప్రత్యుత్తరాలు టైప్ చేస్తున్నాడు. అంటే మురళీధర్రావు మూడ్ దెబ్బతిందన్నమాట. మూడ్ చిదిరినప్పుడల్లా అతడు క్యాంటీన్కి రాడు, ఏదీ పుచ్చుకోడు. చివరికి స్టాఫ్ ప్యాంట్రీ వాళ్ళు సీటుకు తెచ్చిచ్చిన టీ కప్పు కూడా ముట్టుకోడు. సెన్సిటివ్ టైప్. చిన్న చప్పుడుకే చిప్పలో తలదాచుకునే తాబేలులా ముకుళించుకుపోతాడు. తమ వంటి ఈజీ గోయింగ్ లైఫ్కి పనికిరాడు. కలివిడిగా పబ్లాగా సాగే కార్పొరేట్ వాతావరణానికేంటి ఇప్పటి గ్లిటరింగ్ ఫ్యాషనబుల్ ప్రపంచానికే సరిపోడేమో. ఎప్పుడెప్పుడు మూడ్ చెదిరిపోతుందో అప్పుడు అతను పనిలో కసిగా పుటగా మునిగిపోతాడు. ఆ దృక్పథం వామన్రావుకి తెలుసు. అందుకే అతను మురళి విషయంలో సాధ్యమైనంత మేర సుతారంగా, లౌకికంగా ఉండడానికి ప్రయత్నిస్తాడు. హలో కవివర్య, శుభోదయం. మాకందరకు దూరంగా తొలగి కక్షగట్టుకుని యమ బిజీగా ఉన్నట్టున్నారు అంటూ వెనకపాటను వచ్చి మురళి భుజం పైన చేయి వేశాడు. టైప్ చేసే పని ఆపి వామన్రావు వైపు తిరిగి మురళి నిరసన తెలియజేశాడు. నేను కవిని కాను, రచయితనని, కథా రచయితనని పలుసార్లు చెప్పాను, మొండికేసి వినిపించుకోవడం లేదు. ఆ మాట విని వామన్రావు ఫక్కును నవ్వేశాడు. మరీ వేర్పాటు వెతక్కోయి, కవిలో రచయిత ఉంటాడని, రచయితలో కవిగారుంటాడని నాకు తెలియనిదా? ఎంతమంది కవులు కథలు రాయడం లేదని, ఎంతమంది రచయితలు వచనా కవిత్వం రాయడం లేదని. ఇప్పుడు అదంతా ఎందుకు గానీ, ఈరోజు ఉదయమే నీ మూడ్ కొంచెం చెదిరినట్లుందే, కారణం తెలుసుకోవచ్చా? కొంచెమే కాదు, చాలా చెదిరింది. చెప్తే వినేంత ఓపిక నీకుంటుందా? ఉండదు. చెప్పేదంతా బుద్ధిమంతుడిలా విని బయట దండోరా వేస్తావు, నన్ను వెంగళపని చేస్తావు. నీ గురించి నాకు తెలియదు. ఆ మాట విన్నంతనే వామన్రావు కళ్ళు చికిలించాడు. అవేం మాటలు, ప్రత్యర్థితో మాట్లాడుతున్నట్టు. నేను ఎప్పుడైనా అలా చేసినట్టు నిరూపించగలవా? నేను చెడ్డవాడికి చెడ్డవాణ్ణి, మంచివాడికి మంచివాణ్ణి, గుర్తుంచుకో. అయినా నీ వంటి సున్నిత మనస్కుణ్ణి అయోమయం పాలు చేస్తానా? సరే, అలాగైతే ఇలా ముందుకు వచ్చి నాకు ఎదురుగా కూర్చో అన్నాడు. వామన్రావు అతడు చెప్పినట్టే ఎదుటి వచ్చి కూర్చున్నాడు. రవ్వంత విలంబిత కాలం తర్వాత మురళి స్వాగతంలా బదులిచ్చాడు. నేను కథల పోటీకి పంపిన వ్రాత ప్రతి తిరిగి వచ్చేసింది. ఆ మాట విని వామన్రావు కళ్ళు మిటకరించి చూశాడు. స్పందించడానికి కొంచెం సమయం తీసుకున్నాడు. సమయం తీసుకొని ఈ విధంగా బదిలిచ్చాడు. చూడు మిత్రమా, నిన్ను నిరుత్సాహపరచాలి అన్న దురుద్దేశంతో నేను ఇది చెప్పడం లేదు. ప్రతి కథల పోటీలోనూ బహుమతి పొందే తీరాలన్న పట్టుదల పనికిరాదు. ఎందుకంటే పోటీలో పాల్గొన్న వారందరికీ బహుమతి ప్రదానం చేయలేరు కదా. అదే నేను చెప్పబోతున్నాను. మూడు సార్లు తిరగరాసిన కథను వాళ్ళు సాధారణ ప్రచురణకు కూడా తీసుకోలేదు. అబ్బా, మళ్ళీ నేను అదే చెప్పబోతున్నాను, కోపగించుకోకు. ప్రూఫ్ రీడర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఉప సంపాదకులు అక్కడ కూర్చున్నది ఎందుకంట? కుప్పలు కుప్పలుగా వస్తున్న వ్రాతప్రతుల్ని తిరస్కరించడానికేగా. వచ్చిన వాటినల్లా యథాతథిగా స్వీకరిస్తే ఇక వాళ్ళకక్కడ పనే ఉంటుంది, వాళ్ళకిచ్చే దీతబత్యాలకు విలువేముంటుంది? మురళి బదులివ్వకుండా ఊరకుండిపోయాడు. అప్పుడు వామన్రావు మళ్ళీ అందుకున్నాడు. నేను ఇప్పుడు నీకు ఒక సలహా ఇస్తాను, పాటించడానికి ప్రయత్నించు. నీకు వ్రాసే తపన మిక్కుటంగా ఉంది కాబట్టి ఫేస్బుక్లో రాస్తుండు. అందులో ఆంగ్లం కూడా రాయొచ్చు, తెలుగులోనూ రాయొచ్చు, నీ ఇష్టం వచ్చినట్టు రాయొచ్చు. అందరూ కాకపోయినా కొంతమందైనా చదువుతారు. ఇప్పటికి నీ తపన ఇలా కొంతలో కొంత తీరుతుంది, రచనాశైలికి పదును పెట్టినట్టు ఉంటుంది. ఈ మధ్య నేను చేస్తున్నది ఏంటంట, అదే చేస్తున్నాను. రాస్తున్న దానికి వాళ్ళు రిజెక్ట్ చేయరు కదా, ఇంకా ఏమైనా వ్రాయమని ప్రోత్సహిస్తారు. సరే, ఎనీహౌ థ్యాంక్స్. ఎందుకు అన్నట్లు కనుబొమ్మలు ఎగరేసి చూశాడు వామన్రావు. ఇంతసేపు ఓపిగ్గా నా గోడు విన్నందుకు అంటూ ఫైలు తీసుకొని ఫైలింగ్ ఫోల్డర్లో పెట్టి రావడానికి లేచిన మురళికి మెసెంజర్ ఎదురుగా వచ్చి, మిమ్మల్ని జనరల్ మేనేజర్ పిలుస్తున్నారు అని నిటారుగా నిల్చున్నాడు. మురళి చిన్నగా నవ్వి, నన్నయి ఉండదోయ్, మా టీం లీడర్నో సూపర్వైజర్నో పిలిచుంటారు, అలా వెళ్ళి చూసిరా క్యాంటీన్లో ఉంటారు. లేదు సార్, మిమ్మల్నే పిలిచారు, మిస్టర్ మురళీధర్ రావుని పేరు పెట్టి పిలుచుకొని రమ్మన్నారు. సరే వస్తానంటూ మెసెంజర్ని పంపించేసి వామన్ రావు వైపు తిరిగి ఇలా అన్నాడు మురళి, ఆయన ఆఫీస్ టైం 11 కదా, ఇంత త్వరగానే వచ్చుంటారు అంటూ బయటకు కదిలాడు. వామన్ రావు కూడా అగమ్యగోచరంగానే తోచింది, మురళితో జనరల్ మేనేజర్కి ఏం పని? పని విషయంలో కానీ అవుట్పుట్ విషయంలో కానీ ఆయన డిప్యూటీ మేనేజర్లనో తన సూపర్వైజర్లనో కదా రివ్యూ చేయాల్సింది. మురళి ఎదురు చూడని చిక్కుల్లో పడ్డాడేమో. సిబ్బందిని తగ్గించాలనుకునేటప్పుడల్లా మేనేజ్మెంట్ వాళ్ళు ఇలాగే భవ్యంగా పిలిచి చేతికి పింక్ కార్డ్ ఇచ్చి పంపిస్తారు. వేకెన్సీ ఉన్నప్పుడు మళ్ళీ పిలుస్తామని ఊరట కలిగించడానికి ప్రయత్నిస్తారు. ఇలా పరిపరి విధాలు ఆలోచిస్తూ తన సీటు వైపు నడిచాడు వామన్రావు. మురళి ఆత్మార్పణతో పనిచేసే వ్యక్తి, అతడికా ఇటువంటి పరిస్థితి. మురళీధర్ జీఎం ఛాంబర్లోకి ప్రవేశించేటప్పటికీ ఆయన తన పక్కన కూర్చున్న ఎవరో స్త్రీతో మాట్లాడుతున్నాడు. మే ఐ కమిన్ సార్? తన ఉనికిని తెలియజేశాడు మురళి. ఎస్ ఎస్ అంటూ సీట్ ఆఫర్ చేశాడు, కానీ మురళి కూర్చోలేదు. ఇట్స్ ఓకే సార్, నేనేం చేయగలనో చెప్పండి. చెప్తాను, నాకంటే నా శ్రీమతి సుధారాణి బాగా చెప్తుంది, ముందు కూర్చో. మురళికి అయోమయంగా తోచింది, కంపెనీ వ్యవహారాలలో ఈయన సతీమణి పానకంలో పుడకలా వచ్చి చెప్పడం ఏంటి? సరే ఇక తప్పదన్నట్టు జీఎం కుడి పక్కన కూర్చున్నాడు. అప్పుడు జీఎం అందుకున్నాడు, నేను ముందు ప్రారంభిస్తాను, తర్వాత నువ్వు అందుకోసుదా అంటూ మురళి వైపు తిరిగాడు. మీరు ఇంటర్నెట్లో యాక్టివ్గా ఉంటారని విన్నాను, అవునా? అవునన్నట్లు తల ఊపాడు మురళి, మరింత అయోమయానికి లోనవుతూ. ముఖ్యంగా మీరు లైక్ల కంటే డిస్లైక్లు ఎక్కువగా వేస్తుంటారని కూడా సుధ చెప్తుంటుంది, మీకు అంతటి ఆవేశం ఎందుకో మరి అంటూ భార్య వైపు తిరిగి, నౌ ఇట్ ఈస్ యువర్ టర్న్ అని తేలిగ్గా నవ్వడానికి ప్రయత్నిస్తూ సీన్ నుండి తప్పుకున్నాడు జీఎం. అప్పుడు భర్త నవ్వుని తనలో కలుపుకుంటూ సుధారాణి అందుకుంది, మీ అభిప్రాయాన్ని మీరు చెప్పడానికి మీకు సర్వ హక్కులు ఉన్నాయి, అలాగని ఎదుటివారిని ఉక్కిరి బిక్కిరి చేసే అధికారం మీకు లేదు. మురళీధర్ తెల్లబోయి చూశాడు, నేను ఇంటర్నెట్ భాగస్థుల్ని ఉక్కిబిక్కిరి చేస్తున్నానా? నిజానికి మీరు మమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేయడం లేదు, కించపరుస్తున్నారు, అది ఘోరంగా అంది సుధారాణి. మరింత తెల్లబోతూ అడిగాడు మురళీధర్, చెప్తే కదా తెలుస్తుంది, అయినా నేను మిమ్మల్ని ఎప్పుడు కించపరిచాను? నన్ను మాత్రమే కాదు చాలామందినే, అలాగని చెప్పిన తర్వాత కూడా మీరెప్పుడూ విచారం వ్యక్తం చేయలేదు, శోచనీయం. ఈసారి మురళీమొహం పైన దరహాసం తారాడింది. మళ్ళీ మనవి చేసుకుంటున్నాను, విషయాన్ని మీరు చెప్తే కదా స్పందించేది. చెప్తాను, సూటిగానే చెప్తాను. తల్లిని మెచ్చుకొని తల్లి ప్రాముఖ్యాన్ని ఔన్నత్యాన్ని ఇనుమడించేలా రాస్తే మీకు పోయిందేంటంట? నేను మాత్రమేనా అమ్మని పొగుడుతూ రాశాను? మహాకవులు కూడా రాశారు తల్లి గురించి, ఇందులో మీకు పోయిందేంటంట? అప్పుడు జీఎం గారు చప్పును కలగజేసుకున్నారు, అవును ఈ విషయంలో నేను కూడా కొద్దిగా ఎఫెక్ట్ అయ్యాను. నేనిప్పటికీ ఇల్లు విడిచి వచ్చేటప్పుడు మా అమ్మ కాళ్లకు మొక్కే బయలుదేరతాను, ఇది తెలుగువారి సాంప్రదాయం. డూ యూ ఫైండ్ ఇట్ ఆడ్? మురళీధర్ వెంటనే స్పందించలేదు, కాసేపు ఆగాడు. భార్యాభర్తలిద్దరూ తన ట్వీట్స్ కారణాన అసహనానికి లోనయ్యారని తేల్చుకున్నాడు. అసలు ఈమె గారు తనకు వ్యతిరేకంగా ట్వీట్ చేస్తున్నారని తెలిస్తే కదా, ఎంతోమంది చిట్టి పొట్టి పేర్లతో అకౌంట్స్ తెరుస్తుంటారు, ఆ తర్వాత క్లోజ్ చేసి తప్పుకుంటుంటారు. నేను ఇక చెప్పవచ్చా? చెప్పడానికి నాకు ఒక అవకాశం ఇస్తారా అన్నాడు మురళి. అవును అనకుండా కాదు అనకుండా ఇద్దరూ అతన్ని తేరిపారా చూడసాగారు. అతడు అదేమీ గమనించినట్టు చెప్పసాగాడు, మీరు తల్లి స్థానాన్ని గుర్తించి తల్లిని పొగడ్తలతో ముంచడం గురించి నాకు ఏ విధమైన ఆక్షేపణ లేదు. నాకున్న ఆక్షేపణల్లా ఒక్కటే, మీరు ముఖ్యంగా మీ స్త్రీలు తల్లిని మాత్రమే ఆకాశానికి ఎత్తేస్తున్నారు, అక్కడ పక్కన తండ్రి అనే మహానుభావుడు ఒకడున్నాడన్నది మర్చిపోయి దాదాపు అందరూ ఇదే ధోరణి అవలంబిస్తున్నారు. ఇంకా గొప్పలకు పోతూ మీరందరూ సర్వస్వము తల్లే అంటున్నారు, ఆకాశం నిండా తల్లి రూపం, నేలంతా తల్లి రూపం, కుటుంబానికంతటికీ తల్లే ఆధారం, మరి తండ్రిని ఏం చేద్దాం? అందుకే బాధపడుతూ ఇలా అనేవాణ్ణి. ఇద్దరము చెరగతాడు చుట్టా పట్టుకొని మీ నాన్నను కట్టేసి బే ఆఫ్ గంగాల్లో ముంచేద్దామా అని. ఇక నా విషయానికి వస్తాను, నా వ్యక్తిగత జీవితానికి వస్తాను. మా తల్లి మానమర్యాదలకు, ఆమె మనుగడకు మా నాన్నే భరోసా. నేను కానీ మా చెల్లి కానీ మా తల్లికి ఏమాత్రమూ భరోసా కాదు. అసలు అష్ట కష్టాలు పడి నన్ను పెంచి పెద్ద చేసింది మా నాన్నే. అది నేను ఎలా మర్చిపోగలను? సర్వస్వము నాకు మా అమ్మ మాత్రమే అని ఎలా అనగలను? గొప్పలు పోవడానికి, లైక్లు పొందడానికి అలా చేస్తూ పోవడం బాగుంటుంది, కానీ అది వాస్తవం కానే కాదు. నాకు స్కూల్లో కాలేజీలో సీటు తెప్పించడానికి మా నాన్న ఎంత కష్టపడి ఉంటాడు? మా చెల్లి పెళ్లి సంబంధం కోసం ఎన్ని పాటలు పడి ఉంటాడు? ఎన్ని ఊర్లు తిరిగి ఉంటాడు? లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మా అమ్మ అనారోగ్యానికి లోనైతే మా నాన్న వైద్య ఖర్చుల కోసం కంటికి కనిపించిందల్లా రేపటి కోసం ఆలోచించకుండా అమ్మేశాడు. చివరకు ఉన్న ఇంటితో సహా. కడకు మా గతేమైందో తెలుసా? రోడ్డున పడ్డాం. నెల నెల ఇంటి బాడుగా ఇవ్వలేక, తీసుకున్న అప్పులు తిరిగి ఇవ్వలేక ఎన్ని పాట్లు పడ్డామని. ఇదంతా ఎవరు చేశారు? ఎందుకోసం నాన్న చేశారని? అగ్నిసాక్షిగా కట్టుకున్న తన భార్యను బతికించుకోవడం కోసం. అటువంటి తండ్రిని పూర్తిగా పక్కన పెట్టి తల్లి భజన మాత్రమే చేస్తూ తిరగడం అనౌచితం కాదా మేడం? ఆ మనోభావంతోనే నేను అలా ఉక్రేసంతో కామెంట్స్ పోస్ట్ చేసేవాణ్ణి. ఇంకా చెప్పాలంటే, సుధా అంటే నాకు తెలియనే తెలియదు, అది మీరని ఇప్పుడే తెలిసింది. ఎనీహౌ, మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించండి. మీది మా తల్లి వయసు, అందుకే నమస్కరించి చెప్తున్నాను. అటువంటి కమెంట్స్ మరొకసారి పోస్ట్ చేయను. ఇక ఆఖరి మాట మేడం, వాళ్ళ వాళ్ళ కన్న తండ్రుల్ని వాళ్ళు గుర్తుంచుకొని గౌరవించుకోవాలి, కానీ మధ్యన నేనెవరిని, ఎదుటివారిని అప్సెట్ చేయడానికి. మరొక్కసారి కోరుతున్నాను, నన్ను క్షమించండి అంటూ మురళీధర్ సీటు నుండి లేచి బయటకు నడిచాడు. భార్యాభర్తలిద్దరూ వెళ్ళిపోతున్న మురళీధర్ వైపు కన్నార్పకుండా చూస్తూ కూర్చున్నారు. ఆకాశం గొప్పదా లేక భూమి గొప్పదా? రెండూ గొప్పవే, రెండిటికీ సమాన గౌరవమే కదా ఇవ్వాలి. శుభం. మరిన్ని మంచి తెలుగు కథల కోసం మన తెలుగు కథలు .com తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ.